Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీ రాజవరం ఉష. అమృత బిందువులు కార్యక్రమానికి మనం ఇప్పుడు వచ్చేసాం కదండి. మనం ముందుగా స్వామీజీ వారి సూక్తి మంజరిలో ఎంతో చక్కని సూక్తి ఇప్పుడు తెలుసుకుని తర్వాత అమృత బిందువులు చెప్పుకుందాం. సౌందర్యోపాసన. సౌందర్యముద్వీక్ష్య మనోహరం యో దేవస్య లీలామభినౌతి సోగ్రియ సౌందర్యముద్వీక్ష్య మమేతి బుద్ధి నిపాతనాంది భవతి క్షణేన. తాత్పర్యము, మనస్సును దోచే సౌందర్యాన్ని చూసి భగవంతుడి లీలావిలాసాన్ని ప్రశంసించేవాడు శ్రేష్ఠుడు. సౌందర్యాన్ని చూసి ఇది నాది అనుకునే బుద్ధి క్షణంలో పతనానికి నాంది అవుతుంది అని అర్థం. భగవంతుణ్ణి మనం వివిధ రూపాల్లో ఆరాధన చేస్తూ ఉంటాం. కొందరు రాముడు, కృష్ణుడు, శివుడు వంటి సౌమ్యమూర్తులను ఉపాసన చేస్తూ ఉంటారు. మరికొందరు నరసింహస్వామి, కాళీమాత, వీరభద్రుడు మొదలైన ఉగ్ర దేవతామూర్తులను ఉపాసిస్తూ ఉంటారు. మూర్తి ఎలాంటిదైనా అందులో కొంత సౌందర్యాన్ని ప్రవేశపెడుతూ ఉంటారు. ఆ మూర్తి చుట్టూ అందమైన పూలమాలలు, ఆభరణాలు మొదలైనవి అలంకరిస్తారు. వెంకటేశ్వర స్వామి వంటి స్వరూపాల దగ్గరకు వెళితే అసలు మూర్తి కనిపించినంతటి మిక్కుటంగా అలంకారాలలో ఆయనను ముంచెత్తుతూ ఉంటారు. ఇంతకు మనం ఆరాధించేది ఆ మూర్తినా, ఆయన చుట్టూ ఉండే ఆభరణాలనా, లేక అలంకారాలనా? మూర్తే ముఖ్యం అనుకుని అలంకారాలన్నీ పీకేశామనుకోండి, అప్పుడు శుద్ధ శిలామూర్తి మిగులుతుంది. ఇప్పుడు మనం పూజించేది రాతినా, దానిలోకి మంత్రాల ద్వారా ఆవాహన చేయబడిన దివ్య చైతన్యాన్న, దివ్య చైతన్యమే ముఖ్యం అనుకుని అక్కడి రాతి భాగాన్ని కూడా పీకిపారేశాం అనుకోండి, బహుశా అక్కడ దివ్య చైతన్య భాగం మిగిలి ఉండే ఉంటుంది. కానీ మనకది కనిపించదు, దాన్ని అందుకునేటంతటి దాహతు మనకు లేదు, కనుక అసలు పూజే సాగదు. తెలివి ముదిరి పాండిత్యం పెరిగి చెట్టు అంటే ఏమిటో తెలుసుకోవడానికి బయలుదేరి బ్రతుకున్న చెట్టును వేళ్లతో సహా పీకిపడేశాడట ఒక పెద్ద మనిషి. అలా ఉంది మన అలంకార తత్వ చర్చా పాండిత్యం. ఆక్షేపణ అందంగానే ఉంది, కానీ మరి చేసిన చర్చలో తప్పేంటి అని ప్రశ్న. సమాధానం ఏంటంటే, ఈ అలంకార విధానాన్ని ఏర్పాటు చేసిన మహర్షుల హృదయం ఏమిటని మనం కొంచెం కూడా ఆలోచించలేదు. వాళ్లకు మన స్థాయి తెలుసు, మనం నిరాకారమైన శుద్ధతత్వాన్ని అందుకోలేమని తెలుసు. అందుకే వారు విగ్రహారాధన వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేవలం విగ్రహం ఎదురకుండా ఉన్నా చాలదు మనకు, దానిమీద ఏకాగ్రత నిలవక నానాయాతన పడుతూ ఉంటాం. దానికి కారణం ఏమిటంటే, మన మనస్సు నిత్యము ఉద్విగ్నంగా ఉంటూ ఉంటుంది. ఆ ఉద్విగ్నత పోయి ప్రశాంతి లభిస్తే కానీ మనస్సు భగవంతుడి మీద లగ్నం కాదు. అలాంటి ప్రశాంతి లభించడానికి సులభోపాయమే సౌందర్యం. ఒక అందమైన పూతోటలోకి వెళ్ళినప్పుడు, తొలి తొలి వెలుగురేఖలు విచ్చుకునే వేకువ వేళలో నదీ తీరానికి వెళ్ళినప్పుడు, మరియు కొండరాళ్ల మీద జలజల పారుతూ కొండవాగు చేసే గలగలలు వింటున్నప్పుడు, ఎంతటి క్రూరుడికైనా మనస్సు కొంచెంసేపు ప్రసన్నమవుతుంది. ఈ ప్రకృతి ధర్మాన్ని వినియోగించుకుని భగవద్విషయంలో మనస్సును సునాయాసంగా మగ్నం చేసేందుకోసమే దేవతామూర్తులకు అలంకారము అనే వ్యవస్థను మహర్షులు నిర్మించారు. పూర్వకాలంలో కీకారణ్యాలలోనూ, కొండ గుహలలోనూ నివసించి ఘోర తపస్సులు చేసిన మహర్షులు ఎవరూ ఇలాంటి గుళ్ళు కట్టుకోలేదు, ఈ అలంకారాలు చేసుకోలేదు. ఎందుకంటే వాళ్లకు మనసును లొంగదీసుకోవడానికి ఇంత బహిరంగ ప్రయత్నం అక్కర్లేకపోయింది. కానీ ఒంటరితనానికి తట్టుకోలేక ఒకరికొకరు తోడుగా ఉంటారు అనే నమ్మకంతో సంఘ జీవనం ప్రారంభించిన అల్పమానవులకు వారు నిర్మించుకున్న సంఘమే ఉద్వేగ హేతువై మనశ్శాంతిని మసక చేసింది. దానివల్ల మానసికమైన ఏకాగ్రత కూడా మటుమాయమైంది. అందువల్ల అలాంటి సామాన్య జీవుల కోసం మహర్షులు కొన్ని మెట్లు దిగివచ్చి విగ్రహారాధన వ్యవస్థను, అలంకార వ్యవస్థను జతచేసి ఈశ్వరోపాసన సుఖంగా ముందుకు సాగేందుకు మార్గాలు ఏర్పరిచి పెట్టారు. ఈ విషయాన్ని మన చర్చలో మనం పట్టించుకోలేదు, కనుక మన అలంకార చర్చ మూలఛేదన పాండిత్యంగా పరిణమించింది. ప్రశ్న, మీరింత వివరించినా అందమంటే ఏమిటో నిర్వచించనే లేదు. మీరు చెప్పిన వరుస ప్రకారం ఆలోచిస్తే పూలే అందానికి ఆధారం కావాలి. అదే నిజమైతే దేవుడి గుళ్ళో కొద్దిపాటి పూలను చూసి సంతోషపడే బదులు పూల కొట్టుకెళ్లి పూలరాశిని చూసి ఏ ఖర్చు లేకుండా మనస్సును ఏకాగ్రం చేసుకోగలగాలి. కానీ ఎవరికీ అలా కావటం లేదు. పోనీ విడిపూలు కాదయ్యా, పూలమాలలే అందానికి ఆధారాలు అంటారా? అలా అంటే పూలమాలలు కొట్టుకు వెళ్ళి ధ్యానాలు చేయడం మేలు. అలాంటి ధ్యానాలు ఎవరికీ సాగటం లేదు. పోనీ విగ్రహము పూలమాలలో కలిస్తేనే ఆ అందం వస్తుందంటారా? నిజానికి పూలమాలలను ఆ విగ్రహానికి తగిలించిన దానికంటే మా మనవరాల మెడకు తగిలిస్తే ఇంకా ఎక్కువ అందం కనిపిస్తోంది నాకు. అందం కనిపిస్తే ఏకాగ్రత కుదురుతుందని మీరు అంటున్నారు, కానీ మనవరాలను చూస్తే ముద్దొస్తోంది కానీ భగవద్భక్తి కానీ ఏకాగ్రత కానీ నాకు కుదరటం లేదు. అదీగాక ఒక్కొక్క వయసులో ఒక్కొక్కటి అందంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనవరాలు అందంగా కనిపిస్తుంది, అంతకుముందు భార్య అందంగా కనిపించేది, అంతకంటే ముందుగా అమ్మ అందంగా కనిపించేది. ఇదిగాక ఒకటి దృష్టిలో అందమైనది మరొకటి దృష్టిలో వికారమైపోతుంది. ఇలాంటప్పుడు అందం అనే మాటకు అసలు అస్తిత్వం ఉన్నట్లేనా? అందుకే అడుగుతున్నా, మీ దృష్టిలో అందం అంటే ఏమిటి అని. సమాధానం, ఇంకొకటి సంగతి మనకొద్దు, ఎప్పటి సంగతో మనకొద్దు. ఇప్పుడు ఇక్కడ ఈ నాకు ఏది అందం అని విచారిద్దాం. సూర్యోదయం అందంగా కనిపిస్తోంది, పూలతోట అందంగా కనిపిస్తుంది, కొండబాగు అందంగా కనిపిస్తుంది, మనవరాలు అందంగా కనిపిస్తుంది. ఈ అందం వల్ల మనసుకు ఆనందం కలుగుతూ ఉంది. ఇలా ఆనందాన్ని అనుభవించే సమయంలో ఎప్పుడైనా మీకు అందం అంటే ఏమిటి అనే ప్రశ్న పుట్టిందా? పుట్టలేదు. ఎందుకని? అందం అంటే ఏంటో నిర్వచనం వల్ల మీకు ప్రయోజనం లేదు. అందం వల్ల కలిగే ఆనందం మీకు అందిపోతోంది కనుక అందం అంటే ఏమిటి అనే ప్రశ్నకు ఆ క్షణంలో వినలేదు. భగవదారాధన దగ్గరికి వచ్చేసరికి ప్రశ్న మొలకెత్తుతుంది, చర్చ మొదలవుతుంది. ఈ రెంటికి కారణం ఒకటే, మీలో ఆనందం కుదురుకోవటం లేదు. కానీ ఆనంద స్పర్శ ఎంతో కొంత ఉన్నది, అది పూర్తిగా నిండుసున్నా అయితే చర్చ మొదలయ్యేదే కాదు. ఆనందం తగులుతుంది కానీ అందుకోవడం లేదు, అంటే అందం మెరుస్తుంది కానీ నిలబడడం లేదు. మెరవడానికి కారణమేంటి? మాసిపోవడానికి కారణమేంటి? మెరవడానికి కారణం ఆ దేవతామూర్తికి, దానిలో అదృశ్యంగా వెలిగే దీప్తికి, దానిపైన దృశ్యమానంగా వెలిగే అలంకార సామగ్రికి గల పరస్పర సంబంధం. మాసిపోవడానికి గల కారణం మీలోని స్వార్థం. సూర్యోదయాన్ని చూసినప్పుడు, సెలయటి వంపులను చూసినప్పుడు ఆ దర్శనాన్ని మించి ఏదో లభిస్తోందన్న ఆశ మీకు లేదు. దాన్ని పెళ్లగించుకుపోయి నా ఇంట్లో దాచుకుందామనే స్వార్థం కూడా ఆ క్షణంలో మీకు లేదు. అందుకే అక్కడ ఆనందానికి భంగం లేదు, సందేహాలకు స్థానం లేదు. భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ఈ భగవంతుడిని పూజించినందువల్ల నాకేదో వరాలు లభించాలనే ఆశ మీకు ఉంది. ఆ వరాల కోసం ఈ దేవుణ్ణి నా ఇంట్లో గూట్లోనో గుళ్ళోనో దాచుకుందామనే స్వార్థం కూడా మీకు ఉంది. ఈ ఆశాస్వార్థాల కల్లోలం వల్ల ఇక్కడ మీ ఆనందానుభూతి మొక్కబోతోంది. అందువల్లే అందం అంటే ఏంటి అనే ప్రశ్న పుండు మీద మలిచిన శిలలాగా సలసలలాడుతుంది. మీ స్వార్థాన్ని, మీ ఆశని తొలగించుకోగలిగితే మీకు ప్రపంచంలో ప్రతి అణువులోనూ సౌందర్యమే కనిపిస్తుంది. ఎందుకు అంటే, నిజానికి ప్రతి అణువులోనూ ఉన్నది పరమాత్మే. పరమాత్మ ఆనంద స్వరూపుడు, ఆనందమే అసలైన అందం. తను స్వయంగా ఆనంద స్వరూపుడిగా ఉండడం చేతగాని వాడికి తనకు ఆనందాన్ని కలిగించే ప్రతి వస్తువు అందమైనది. కాకి పిల్లకు కాకి తల్లి ఎంతో అందమైనది. కోతిపిల్లను ఆడించుకుని డబ్బులు సంపాదించుకునే వాడికి కోతిపిల్లే అందమైనది. ఇంతకు మనం తేల్చింది ఏంటంటే, ఆనందమే అసలైన అందం అన్నాం. దాన్ని మసకబార్చే మసి స్వార్థమే అన్నాం. దీన్ని మరికొంచెం తేలిక మాటల్లో చెప్పాలంటే, భగవత్ కళ యొక్క ఆవిష్కారమే అందం. ఇది నాకు కావాలనుకునే స్వార్థమే మసి. ఈ మసి భగవత్ కళను అంటుకోజారదు, స్వార్థపూర్త హృదయాన్ని మాత్రం నిలువున ముంచివేయగలదు. ఈ విషయాన్ని ఈ నెల సూక్తి మనకు విస్పష్టంగా వివరిస్తుంది. దీనిని నిరూపించేందుకు వ్యాసభగవానుడు వరాహపురంలో ఒక చిన్న కథ చెప్పాడు. ఒకప్పుడు నారద మహర్షిట విష్ణుమూర్తి నివసించే శ్వేతద్వీపానికి వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా ఒక కొత్త సుందరాంగి కనిపించింది. నారద మహర్షి వంటి మహాత్ముడు కూడా ఆ సౌందర్యానికి తబ్బిబ్బపడిపోయి, అందమైనదానా నువ్వెవరివి అన్నాడు. అంతే, అంతకంటే పిచ్చి పనులేమీ చేయలేదు. ఆ అమ్మాయి వింతగా చూసింది, సమాధానం చెప్పలేదు. సమాధానం కోసం ఎదురు చూస్తున్న నారద మహర్షికి తన నోటి వెంట నారాయణ మంత్ర జపం సాగటం లేదనే మాట కొద్ది క్షణాల్లోనే స్ఫురించింది. ఇదేమిటి, ఇన్ని వేల ఏళ్లుగా నాలుగు మీద నాట్యమాడిన నామం ఆగిపోయిందేమిటి అనుకుంటూ నారద మహర్షి ఆ నామాన్ని ఉచ్చరించబోయాడు. అదేం చిత్రమో ఆ మంత్రం గుర్తే రాలేదు. ఆయనకే ఆశ్చర్యమైంది. సరే పోనీలే, వేరే ఏదైనా వేదమంత్రం చదువుదాం అనుకుని వేదమంత్రం చదవబోతే ఏ మంత్రం కూడా గుర్తు రాలేదు. చివరికి రోజు చేసే గాయత్రి మంత్రం కూడా గుర్తుకు రాలేదు. ఆయనకు బోరున ఏడుపు వచ్చింది. ఎదురుగా నిలబడ్డ అమ్మాయి వెటకారంగా నవ్వుతోంది. ఇప్పుడు ఆ అమ్మాయి తనకు అందంగా కనిపించడం లేదు, ఆవిడ చూస్తే భయం వేస్తోంది. ఎంతైనా నారద మహర్షి ఆయన త్వరలోనే తేరుకుని నాకు ఇలా ఎందుకు జరిగిందా అని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఈ అమ్మాయిని చూశాను, బాగుంది అనిపించింది. అంతవరకు బాగానే ఉంది, ఈవిడతో మాట్లాడితే బాగుండు అనిపించింది, ఈవిడ నాతో మాట్లాడితే బాగుండు అనిపించింది. అంటే నాలో ఏదో స్వార్థం ప్రవేశించింది. అణువణువున పరమాత్మను చూసే నాకు ఇక్కడ పరమాత్మ జారిపోయాడు. అందుకేనేమో ఆవిడ వెటకారంగా నవ్వింది, నాలోంచి వేదమాత ఎగిరిపోయింది. ఇది నా తప్పు, ఇది నాకు తగిన శిక్ష. ఇలా ఆలోచించిన నారద మహర్షి వెంటనే తన మెడలో వేళ్లాడుతున్నటువంటి మహతి వీణను ప్రక్కన పెట్టి ఆమెకు సాష్టాంగ వందనం చేసి, తల్లి నువ్వెవరివి, నాలోని మంత్రశక్తిని నువ్వు ఎందుకు మింగేశావు అని వినయంగా అడిగాడు. ఆమె గలగలా నవ్వింది. ఆ నవ్వులో నారద మహర్షికి ఓంకారనాదం వినిపించింది. ఆయన మనసులో నారాయణ మంత్రం స్ఫురించింది. ఆ తల్లి ఇలా అంది, మహర్షి, నీ మంత్రశక్తిని నేను మింగలేదు. నువ్వే జారవడుచుకున్నావు. కారణం నీకే అర్థమైంది కనుక నేను నీకు చెప్పనక్కర్లేదు. నీ మీదే అనుగ్రహంతో నీకు ప్రణవనాదం వినిపించాను. నాది అనే స్వార్థం నిన్ను అంటనంతకాలమో ఈ నాదం నీలో అవిచ్ఛిన్నంగా మారుమ్రోగుతుంది. వేదమంత్రాలు నీ నోట్లోంచి ప్రవహిస్తాయి. నారాయణ నామం నాలుక మీద నాట్యం చేస్తుంది. స్వార్థపు సొంటు నీకు అంటిన మరుక్షణంలో నాదం వల్ల కలిగే ఆనందం విచ్ఛిన్నమై దానివల్ల అఖండ సౌందర్యం ఖండీభూతమై జీవి పతనమవుతాడు. నారద, నారాయణ కృప వల్ల నీ సౌందర్య దృష్టి పరమాత్మ దీప్తిమయమై పవిత్రమై ప్రకాశించుగాక. అలా చెప్పి ఆ దేవి అంతర్ధానమైపోయింది. నారద మహర్షికి సౌందర్యానికి పరమాత్మతత్వానికి గల అవినాభావ సంబంధం విస్పష్టంగా అవగతమైంది. ఈ కథ ద్వారా వ్యాస మహర్షి మనకు ఏ సందేశాన్ని ఇచ్చాడో దాన్ని ఈ మాసపు సూక్తి రెండు మెట్లుగా విభజించి మనకు అందిస్తుంది. సౌందర్యంలో మమతా కాలుష్యం ప్రవేశించిన మెట్టు ఒకటి, సౌందర్యంలో భగవల్లీలా స్ఫూర్తి మెరిసే మెట్టు ఇంకొకటి. ఈ రెండు మెట్ల ద్వారా చిట్ట చివరి మెట్టుగా పరమాత్మ స్వరూపమైన యథార్థ సౌందర్యాన్ని అందుకునేందుకు మానవులు కృషి చేయాలి అనేదే ఈ సూక్తికి సారాంశం. ఆత్మ సౌందర్యానికి అవధీభూతంగా వెలుగొందే ఆత్రేయ గురుదత్తుల అనుగ్రహం వల్ల మీకందరికీ అలాంటి సౌందర్య పరమార్థం అనుభూతిమయమై ఆవిష్కరింపబడుగాక. జయగురుదత్త అంటూ మనకు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఈ సూక్తి మంజరి అనేటువంటి శీర్షికన సౌందర్యోపాసన గురించి ఇంత చక్కగా అందరికీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టుగా వివరించారు. చూసారా ఎంత బాగుందో. ఇలాంటి ముందు ముందు ఇంకా చాలా చదువుకుందాం మనం. ఇప్పుడు ఇందులో శ్రీదత్త ధ్యానమాలిక అని మరొక చిన్న శ్లోకము అర్థము ఉంటుంది కదా, అది కూడా చూద్దాం. తత్ సుందరం యత్ సుఖదం నరాణం సుఖంచ తద్యద్గత దుఃఖ సంగం దుఃఖాతిగా చాపి చిదేవ తస్మాత్ చిత్ సుందరం శ్రీ గురుదత్త మీడే. ఏది సుఖాన్ని కలిగిస్తుందో అదే మానవులకు సుందరం. దేనికి దుఃఖంతో సంపర్కం లేదో అదే సుఖం. దుఃఖాన్ని దాటిపోయింది చిత్తు ఒక్కటే కనుక చైతన్య స్వరూపులు సౌందర్య స్వరూపులైన శ్రీ గురుదత్త దేవులను స్తుతిస్తున్నాను అంటూ ఈ ధ్యానమాలికలోని ఈ పుష్పం చదువుకున్నాం కదా.
కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు. కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు. ఎక్కడు చేతలేరా కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు. ఆలియెడబాటెపుడు అనుభవించెడి వాడు అలమేలు మంగపతి అవనిలో ఒకడే. ఎడుకొండలవాడు ఎల్లవేళల ఎందు దోగాడు బాలునికి తోడు నీడవుతాడు. ముకోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు. నెల్లూరి సీమలో చల్లంగ సజనించు శ్రీరంగనాయక ఆనందదాయక. తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు దయసేయుమా నీవు కణము ఎడబాయక ముక్కోటి దేవతలు ఒక్కటైనారు సకల్ని పాపను ఇక్కడుంచారు లోకాలకు తల్లివై నీవుండ పిల్లవానికి ఇంకా తల్లి ప్రేమ కొరత బరువాయ బ్రతుకు చెరువాయ కన్నీరు బరువాయ బ్రతుకు చెరువాయ కన్నీరు కరుణించి కాపాడుమా కనకదుగా దేవతలు ఒక్కటైనారు తకని పాపను ఇక్కడుంచారు గోపన్నవలెవగదు ఆ పన్నులను గాచి బాధలను తీర్చేటి భద్రాద్రివాస బాధలను తీర్చేటి భద్రాద్రివాస నిన్ను నమ్మిన కోర్క నెరవేరునయ్యాగా చిన్నారి బాలునకు శ్రీరామరక ముక్కోటి దేవతలు ఒక్కటైనారు తకని పాపను ఇక్కడుంచారు ప్రగలాదుని లాలించి బ్రోచిన నరసింహుని కల్నా వేరు దైవములేడు అంతు తెలియగరాని ఆ వేదనలు గలిగే అంతు తెలియగరాని ఆ వేదనలు గలిగే చింతలను తొలగించు సింహాచలేత ముక్కోటి దేవతలు ఒక్కటైనారు తకని పాపను ఇక్కడు
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
దత్తదేవ దేవ అంటూ మాయామాళవ గౌడవ రాగంలో మనకు చక్కని దత్తకీర్తన ఒకటి ఉంది. దత్తదేవ దేవ దేవ దానవాంత దీన రక్ష, దత్తదేవ దేవ దేవ దానవాంత దీన రక్ష, దోష దూర దీక్షాధార సర్వభక్త రక్ష ధీర, సర్వభక్త రక్ష ధీర, దత్తదేవ దేవ దేవ దానవాంత దీన రక్ష, ధేను సహిత దశ దిశ వ్యాప్త ధర్మపాల దానశీల, దాసాభయ దేశ కీర్త దాస్యమోక్త పూర్ణ ఘన, దాస్యమోక్త పూర్ణ ఘన, దత్తదేవ దేవ దేవ దానవాంత దీన రక్ష, దేశ కాల కాల గోచర కాల రూప కాల కాల, దండధర సచ్చిదానంద అఖండ తేజ దివ్య పుంజ, అఖండ తేజ దివ్య పుంజ, దత్తదేవ దేవ దేవ దానవాంత దీన రక్ష, దత్తదేవ దేవ దేవ దానవాంత దీన రక్ష. దత్త దేవదేవ దానవాంత కూడా దీనుల రక్షించువాడా, దోషాలకు దూరమైనవాడా, సమస్త భక్తులను రక్షించువాడా, ధీరా, ఇవి అన్నీయూ సంబోధనలు. నీకు నమస్సు అనుదానిని తెచ్చుకునవలే, అధ్యాహారం చేసుకునవలే. కామధేనుముతో కూడినవాడా, దశ దిక్కులలో వ్యాప్తమైనవాడా, ధర్మపాలక దానము చేయు శీలము గలవాడా, దాసులకు అభయమిచ్చు దేశమందు కీర్తింపబడువాడా, దాస్యము లేనివాడా, పరిపూర్ణ ఘనస్వరూప, నీకు వందనము. జమదగ్ని యొక్క కామధేనువు కార్తవీర్యనుకు లోబడినది. పరశురాముడు కార్తవీర్యును జయించి కామధేనువును తెచ్చుకున్నాడు. పరశురాముడు కార్తవీర్యుడు దత్తుని శిష్యులై తరించినట్లు దత్తభాగవతము నుండి తెలుసుకున్నాము. వస్తుత అది గోపతి అయిన దత్తుని వద్దకు స్వయముగా చేరినది. దత్తుడు అష్టదిక్కులు మరియు ఊర్ధ్వలోక అధోలోకములందు వ్యాపకుడై ఉన్నాడు. స్వామి యొక్క దాన ధర్మ గుణాలు దత్త చరిత్ర నుండి గ్రహించుకునవలే. జితేంద్రుడైన కారణంగా దాస్యము లేనివాడు పూర్ణమద పూర్ణమిదం అని చెప్పిన పూర్ణ ఘనస్వరూపుడు, దేశకాలముల రూపాన ఉన్నది దత్తుడే, కాలముగా కనపడువాడు దత్తుడే, కాలమునకు కాలమైనవాడు మృత్యుంజయుడు దత్తుడే, సచ్చిదానందుడు అఖండ తేజఃపుంజముగా ఉన్నవాడు, దుష్టులను శిక్షించుటకు యముడుగా వ్యవహరించుచున్నవాడును ఆ మహనీయుడే, అతడు ధర్మపాలుడు కనుక దండధరుడైనాడు. మన భారతీయ సంస్కృతిలో మనకు ముఖ్యంగా అద్వైతాన్ని గురించి ప్రబోధించినటువంటి మహానుభావుడు, మహాత్ములు ఆదిశంకరులు. శ్రీ ఆదిశంకర చరితం ఎంతో ఆనందదాయకం. అందులో సువర్ణధార మరింత మంచి ఘట్టం. ఈ ఘట్టం గురించి చక్కగా భక్తిమాలలో వచ్చినటువంటి విశేషం మనం ఇప్పుడు చదువుకుని అమృత బిందువులకు వెళదాం. శంకరుల జీవితంలోని మరపురాని సందర్భము ఈ సువర్ణధార ఘట్టం. వేద వేదాంగముల సారాన్ని జీర్ణించుకున్న బాలవటు సాధనా పంచకంలో కొన్ని నియమాలు చెప్పారు. ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. భిక్షాటన శరీరం మీదనున్న మమకారాన్ని, మనస్సులోనున్న అహంకారాన్ని పోగొడుతుంది. ఆహారాన్ని ఔషధిని సేవిస్తున్నట్లుగా తీసుకోవాలి. శరీరంలోనూ మనస్సులోనూ గల దోషాలను భిక్ష అనే ఔషధి పోగొడుతుంది. ఆహారం యొక్క పరిమాణం కూడా ఔషధి రూపంలోనే ఉండాలని సూచన. బ్రహ్మచర్య సన్యాస దీక్షను స్వీకరించిన వారులకు మాత్రమే లభించే గొప్ప వరం భిక్షాటన. బ్రహ్మచారి వేషంలో శంకరుడు భిక్షాటనకై బయలుదేరాడు. కౌపీనాన్ని ధరించి దండమును జలపాత్రను రెండు చేతులలోకి తీసుకున్నాడు. శిఖా యజ్ఞోపవీతాలతో వామనమూర్తి అయి వస్తున్న బాలశంకరుని చూచుటకు ఆ గ్రామంలోని వారందరూ ఎదురు చూస్తున్నారు. బాలశంకరుడు ఒక పుణ్యాత్మరాలు ఇంటి ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాందేహి అని జోలి చూపించాడు. ఆ ఇంటి ఇల్లాలు శంకరుని పిలుపు వింది నేరుగా వచ్చి బాలశంకరుని తనివితీరా చూచుకుంటకు చూచుటకును యోగ్యమైన వస్త్రధారణ కూడా లేని దారిద్ర్య స్థితిలో ఉంది ఆమె. తాను తలుపు ప్రక్కన నిలబడింది. దీప్యమాన బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న బాలశంకరుని చూచింది. పిల్లవానికి పట్టడు అన్నం పెట్టడానికి కూడా లేదు. దుఃఖం ముంచుకొచ్చింది. కళ్ళ నిండా నీళ్లు నిలిచాయి. భగవాన్ భవనం ద్విజన్మనోహ ధనహీనస్య వివేక కస్యచిత్. జీవితంలో మొదటిసారిగా తన యొక్క దారిద్ర్యం గురించి బాధపడింది. తనకు ఇంతటి కష్టం కలిగించినందుకు భగవంతుని పలువిధాలుగా నిందించింది. అతి కష్టం మీద తన యొక్క దుఃఖాన్ని దిగమింగుకుని బ్రహ్మచారితో, నాయన, ఇంటిలో తినటకు వస్తువులు ఏమీ ప్రస్తుతానికి కనిపించటలేదు. క్షణకాలం నీవు నిరీక్షించినచో నా పతిదేవులు వచ్చినప్పుడు ఏమైనా తినుబండారములు తీసుకుని రాగలరు అని దీనంగా తెలియజేసింది. శంకరుడు ఆ మాటలు విన్నాడు. పేదరాలి ఇల్లంతా ఒక్కసారి చూచాడు. ఆ ఇంటిలో జ్యేష్ఠాదేవి నివసిస్తున్నదని ఆయనకు క్షణంలో అర్థమైపోయింది. ఆ పేదరాలి మీద బాలశంకరునికి అపారమైన జాలి వేసింది. కారుణ్యం ఉప్పొంగింది. ఆమె చేసిన వ్రతాలు ఫలించాయి. ఆమె జన్మ ధన్యమైంది. పూర్వజన్మ పుణ్యవశం వలన తన ఇంటిలో ఒక ఉసిరికాయ ఉన్నట్టు ఆమెకు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆనందంతో దానిని తీసుకుని బాలశంకరుని జోలిలో వేసింది. ఇది దీన ముదీరంత్యసౌ ప్రపదౌ ఆమలకం వ్రతీందవే. తలుపు చాటున నిలబడిన దీనురాలైన ఆ భక్తురాల్ని బాలశంకరుడు చూడకపోయినా ఆమె యొక్క దారిద్ర్య దశను గమనించాడు. వెంటనే శ్రీ మహాలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించాడు. ఈ బ్రాహ్మణ స్త్రీని అనుగ్రహించమని. అంగం హరేహి పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుడాభరణం తమాలం. భృంగాంగనేవ ముకుడాభరణం తమాలం మొదలగు 18 శ్లోకములతో అర్థించారు. స్వార్థం కొరకు కాకుండగా పరోపకారం కొరకు చేసిన ఎట్టి పనైనా సత్ఫలితాలను వెంటనే ఇస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి శంకరులకు మాత్రమే దర్శనాన్ని ఇచ్చింది. శంకరులకు మాత్రమే దర్శనాన్ని ఇచ్చారన్నమాట అమ్మవారు. బ్రాహ్మణ యువత యొక్క దారిద్ర్య కారణాన్ని తెలియజేసింది. విదితం తవ వత్స హృద్గతం కృతమేభిహి న పురా భవే శుభం అధునా మదపాంగ పాత్రతాం కథమేతే మహితామవాప్నుయు. నాయనా, నీ మనసులోని కోరికను నాకు తెలిసింది. నీ మనసులోని కోరిక నాకు తెలిసింది. కానీ ఈ దంపతులు పూర్వజన్మలో ఎట్టి శుభకర్మలు దాన ధర్మాలు చేయలేదు. మరి మంచి పనులు చేయని వారికి నా అనుగ్రహం ఎలా కలుగుతుంది? వీరికి సంపదలు ఏ విధంగా ఇయ్యగలను అంది. అమ్మా, నాకిప్పుడే ఉసిరికాయను భిక్షగా ఇచ్చింది కదా, ఈ చిన్న దానాన్ని నీవు గ్రహించి బ్రాహ్మణ దంపతులను ఆశీర్వదించి అనుగ్రహించాలి అని శంకరులు లక్ష్మీదేవితో అన్నారు. బాలవటు మాటలు లక్ష్మీదేవిని సంతోషపరిచాయి. ఆమె యొక్క కారుణ్యపు చూపులు కనకధారగా మారిపోయాయి. ఆమె ఇల్లు వాకిలి మొత్తం బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది. కనకవర్షం ఒక్క క్షణకాలం వర్షించింది. ఆ పేదరాలు ధనవంతురాలైపోయింది. రెండు చేతులు జోడించి బాలశంకరునికి నమస్కరించింది. శంకరులు నిర్వికారంగా ముందుకు వెళ్ళిపోయారు. శంకరులు చేసిన లక్ష్మీస్తుతిని కనకధారాస్తవం అని పండితులు నామకరణం చేశారు. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే కనకవర్షం కురుస్తుంది. ఆర్థికపరమైన కష్టములతో ఉన్నవారు 40 రోజులు ప్రతిరోజు ఉదయం పారాయణ చేస్తే వారి కష్టములు తీరిపోతాయి. ఇది అక్షర సత్యం, అనేక మంది యొక్క అనుభవ సారం అంటూ ఇంత చక్కగా ఈ మనకు సువర్ణధార గురించి చక్కగా విశదపరిచారండి భక్తిమాలలో. ఇప్పుడు మనం అమృత బిందువులులో కంటక ప్రాయం అనేటువంటి అమృత బిందువు చెప్పుకుందాము. ఇది శ్రీ స్వామీజీ వారి చిటుకు సాహిత్యం నుంచి గ్రహించబడినది. కంటిలోని నలుసు, కడుపుకింపు గాని తిండి, కాలికి గృచ్చిన ముళ్ళు, మాట వినని కొడుకు, ఇవి కలిగించు కష్టములు, కంటక ప్రాయములు సచ్చిదానంద. కంటకం అంటే ముళ్ళు. ముళ్ళు అనగానే అదేదో పెద్ద దబ్బనంలా ఉంటుంది అనుకుంటే పొరపాటే. మానవ జీవితంలో ఎన్నో ముళ్ళు అనేక రకాలుగా ఉంటుంటాయి. మరి శరీరానికి స్వార్థం అనేది ఎక్కువ, అది కూడా ఒక ముళ్ళు లాంటిదే కదా. తనకు సంబంధించిన ఏ వస్తువు తనలో ప్రవేశించినా అది శరీరం సహించదు. పెద్ద గోల చేసి దాన్ని బయటకు తీసివేసేదాకా బాధపడుతూనే ఉంటుంది. ఆ శరీరాన్ని ఆశ్రయించిన జీవుడు ఆ బాధ తాను పడుతున్నట్లుగా దుఃఖిస్తాడు. 6 అడుగుల అందమైన శరీరంలో చిన్న ముళ్ళుగుచ్చుకుంటే కూడా ఎంత బాధ ఉంటుందో గ్రహించండి. కంటిలో మరి చిన్న నలుసు పడింది, కానీ కన్ను దాన్ని రాకను అంగీకరించదు, దాన్ని తీసేదాకా ఆగదు. అయితే కడుపు నిండిన వానికి, అనారోగ్యంతో బాధపడుతున్న వానికి పంచభక్ష పరమాన్నాలు అంటే అవన్నీ కూడా ముళ్ళులాగే ఉంటాయట. మరి మాట వినని కొడుకు, కాలికి గుచ్చుకున్న ముళ్ళు కూడా ఒకటే కదా. ఎంతో ప్రేమతో అమృతాన్నిచ్చి చక్కని మాటలు చెప్పి వృద్ధి చేసి పెంచుతుంది ఆ బిడ్డని. కానీ ఆ పిల్లవాడే పెద్దవాడే మాట వినకపోతే ఎంతో బాధ ఆ తల్లికి. ముళ్ళు అంటే బాధ, అది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరినీ ఒకే ముళ్ళు బాధించదు కదా. వారి వారి కర్మఫలాలే వారికి ముళ్ళుగా మారి బాధపడతాయి. ఇట్టి ముళ్ళును తీయటకు సద్గురు బోధనలు అనేటివి వింటూ ఉంటే మనకు చక్కగా ఉంటుంది. ఆ ముళ్ళులన్నీ వెళ్ళిపోతాయి. మనస్సును దృఢంగా చేసుకోవాలి. సద్గురు యొక్క దయతో మనలోని ముళ్ళు మాయమవుతున్నప్పుడు జీవితం అంతా కంటకప్రాయమే, సద్గురువే నివారణోపాయం అని అన్నారు ఒక మధుర కవి.
Disclaimer: the views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.